ఇప్పుడు అమ్మవారు అలా స్నానం చేశాక హిమవంతుడు మళ్ళీ ఆవిడకి బంగారపు గొలుసు ఇచ్చాడు. వాడిపోని పద్మముల మాల పట్టుకొచ్చి ఇచ్చాడు కుబేరుడు. ఇంద్రుడు ఆవిడకు ఓ మంచి వస్త్రం ఇచ్చాడు. సముద్రుడు కూడా ఓ బంగారపు వస్త్రం ఇచ్చాడు. అందరూ తలుకో కానుక ఇచ్చారు అమ్మవారికి. ఈ కానుకలన్నీ సేకరించింది అమ్మ, అలంకరించుకున్నది, అందరినీ ప్రేమగా చూసింది, చిరునవ్వుతో పలకరించింది. ఆ తర్వాత స్వయముగా సముద్రుడు, నా సముద్రంలోంచి పుట్టింది కనుక ఈవిడ నా కూతురు, ఈ కూతురుకు మంచి సంబంధం చూడాలి అన్నాడు. ఇదంతా పాలసముద్రం చిలకడం ఆపేసి తర్వాత చేసిన పని అనమాట, మధ్యలో ఆపేశారు, ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చింది కదా అందుకని. ఆవిడ చేతికి సముద్రుడు మంచి మాల ఇచ్చేటండోయ్, అద్భుతమైన మాల, ఎప్పటికీ వాడిపోని బంగారపు తామర పువ్వుల దండ ఆవిడ చేతికి ఇచ్చాడు. అమ్మా జగన్మాత లక్ష్మీ, నువ్వు నా సముద్రం నుంచి పుట్టి నాకు పుత్రికవై నన్ను అనుగ్రహించావు, రేపటి నుంచి అందరూ నన్ను సముద్రపుత్రిక అని ఆ వంకతో నన్ను తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటే నన్ను తలుచుకున్నట్టే కదా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయమన్నారంటే నన్ను తలుచుకున్నట్టే. కాబట్టి నీ పెళ్లి బాధ్యత నాది, ఈ దండ తీసుకో, ఇందులో ఎవడు నీకు నచ్చాడో వాడు మెళ్ళలో వెయ్యి అనగానే, ఇక చూడండి దేవతలు రాక్షసులు ఈ మాట ఎప్పుడు సముద్రుడు నోటి నుంచి వస్తున్నా అని ఎదురు చూస్తున్న వాళ్ళంతా మురిసిపోయారు. ఒకడు లేచాడు రాక్షసుడు అని మీసం వెలేసి, దండ నా మెళ్ళలో వెయ్యి, ఇక నా దగ్గర అంతా బంగారమే అన్నాడు. రాక్షసులు ఒక పక్కన, దేవతలు ఒక పక్కన, రెండు క్యూల్లో నిలబడ్డారు, రెండు దిక్కుమాలు రెండు పార్టీలు నిలబడ్డట్టుగా. ఇక ఎవరికి వాడే ఈ తరుణి, ఎవడి మెడలో ఈ వరమాల వేస్తుందో, వాడు కదా జగత్తుకు ప్రభువుతాడు, వాడు కదా ఐశ్వర్యవంతుడు, వాడు కూడా అదృష్టవంతుడు, వాడు కదా మరణం లేనివాడు అనుకున్నారట. ఇంద్రుడు కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు, ఈ పక్కన బలిచక్రవర్తి ఆయన అనుయాయులు, బలిచక్రవర్తి పక్కన కాలనేమి, శంబరుడు, మదోత్కటుడు, వజ్రనాభుడు, కాలకవచుడు, మలకుడు, అందరూ ఎవరికి వాళ్ళు ఆశపడిపోయారు. అప్పటిదాకా అమ్మవారి మీద ఎంతో భక్తితో ఉన్నవాళ్ళకు కూడా ఆశయగలిగింది టండోయ్, ఈ లక్ష్మీదేవి మన మెడలో వరమాల వేసినచో ఇక మనం ఐశ్వర్య సంపన్నులం అయిపోతాం అనుకున్నారట. ఇప్పుడు లక్ష్మీదేవి అందరికేసి చూసింది, ఒకటి ఒళ్ళంతా కళ్ళే, ఇది కుమారుడు నేను పెళ్లి చేసుకుంటాం అని వాడిని చి అంది. అంటే ఈ పాటికి మీకు అర్థమైంది, అంటే ఇంద్రుడిని తిరస్కరించింది. ఆ ఇంద్రుడి పక్కన ఒక ఆయన ఉన్నాడు, అబ్బే నువ్వెప్పుడు భగా భగా మండిపోతూ ఉంటావు, నీవంతా ఒళ్ళంతా మంట, నీకు కోపం ఎక్కువ, అంటే అగ్నిహోత్రుడు అనమాట, నీకు తెక్క ఎక్కువ, కోపం వస్తే మూటంబులే చదువుకుని వెళ్ళిపోతానంటావు, అందువల్ల నేను నిన్ను వరించను అని కోపిష్ట ఆయన వదిలేసింది. ఆ పక్కన ఉన్న ఆయన ఉన్నాడు, బాబు అసలు నువ్వు నా దగ్గరికి రావద్దు, ఎందుకంటే నువ్వు ప్రాణుల ప్రాణాలు తీస్తావు యముడివి అన్నది. ఆ పక్కన ఉన్న ఆయన చూచింది, నువ్వే నువ్వు రాక్షసుడివి. ఆ తర్వాత ఆయన చూచింది, నువ్వే ఎప్పుడు నీళ్లలో పడి ఒళ్ళంతా పాచి పెట్టేసి ఉంటావు. ఆ పక్కన ఆయన, అసలు నీకు రూపమే లేదు, ఎప్పుడు టిక్కు టిక్కు తిరుగుతావు తప్ప నువ్వు ఎలా ఉన్నావు ఎవడికి తెలియదు, బుట్టి గాలివాటం అని వాయుదేవుణ్ణి తిరస్కరించింది. కుబేరుని చూసింది, అబ్బే నువ్వెప్పుడు ఇతరుల మీద ఆధారపడి ఉంటావు. ఈశానుని చూసింది, అబ్బే నువ్వు నచ్చలేదంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టింది, ఇతడిలో శక్తి లేదు, ఇతడికి మృత్యువుని జయించే శక్తి లేదు, ఇతడికి అవి ఇవి ఉంటేనేమో కోపం, వీడికేమో తాపం అన్నది. రాక్షసులకేసి ముందే చూసింది, హెబ్బెబ్బెబ్బె మీకు ఎంతసేపు తాగుడు లక్షణం ఎక్కువ, మీరు వారుని వాహిని పొందేవారే తప్ప ఇంక దేనికి పనికిరారు అని అందరినీ తిరస్కరిస్తూ ఆ దండ పుచ్చుకుని సరదాగా ముందుకెళ్ళిపోయింది. ఇంతమందిలో ఎవరూ నచ్చట్లేదు, ఎవరి మెడలో వేస్తుంది అబ్బా అనుకుంటూ ఉండగా ఆకాశం నుంచి పెద్ద శబ్దం వచ్చింది, దాబా దాబా శబ్దం. ఆ శబ్దం నిజానికి పైకి దబదబా అనిపించి క్రమంగా మధురమైన శబ్దం వినపడింది. ఆ శబ్దం దగ్గరకు వచ్చే కొద్దీ అందులోంచి ఒక దివ్య మంత్రం వినపడిందట, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరీ మంత్రధ్వని వచ్చింది, అంటే అక్కడికి గరుత్మంతుడు వస్తున్నాడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు పైకి కిందకి కదిపితే, అల్లారిస్తే ఆ రెక్కల నుంచి దబదబ శబ్దం బదులుగా నారాయణ అష్టాక్షరీ మంత్రధ్వని వస్తుందన్నమాట. అంతటి మధురమైన ధ్వని ఆయన రెక్కల నుంచి వస్తుంది కాబట్టి ఆయన సుపర్ణుడు అన్నారు. సు అంటే మంచి, పర్ణము అంటే రెక్క, మంచి రెక్కలు కలిగిన వాడు ఆయన సుపర్ణుడు. అసలు ఆయన ఒక్కసారి పైకి కిందకి ఇలా రెక్కలు అల్లారిస్తే చాలు, అందులోంచి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం ధ్వనిస్తుందన్నమాట. అటువంటి శబ్దం చూడగానే అందరికి అర్థమైపోయింది గరుడ వాహనుడు వస్తున్నాడని. గరుత్మంతుడు ముందొచ్చాడు, గరుత్మంతుని మీద కూర్చుని నీలమేఘఛాయ శరీరుడు మహాసౌందర్య రాశి అయిన విష్ణు అక్కడికి వచ్చాడు. రాగానే అందరినీ తప్పుకుని ఈ దండ నారాయణుని మెడలో వేసింది ఆవిడ. ఆవిడకి చేయూత ఇచ్చి గరుత్మంతుని మీద ఎక్కించుకుని అందరికీ టాట అని చెప్పి ఎగిరిపోయాడు ఆయన. వీళ్ళంతా ఇందాకటించి ఇలా మెడెట్టి ఇలా మెడబెట్టి నానా యాతన పడ్డారు. మెడ వేణుకుడు తప్ప ఏం మిగలలేదు. ఎవరు పట్టుకుపోవాలో ఆయనే పట్టుకుపోయాడు. జగన్మాత ఆదిలక్ష్మిని భరించే శక్తి పరమాత్ముడైన నారాయణునికి తప్పే అడుగుంటుంది. అసలు ఆశపడమే తప్పు సుమా అన్నారు అందుకే వేదవ్యాసుల వారు. అంతే ఒక్కొక్కడలా ఆశపడుతూ ఉంటాడు అనుకోండి, ఆశ దోశ అప్పడం వడ అయిపోయింది వాళ్ళకి. ఆయన హాయిగా వెళ్ళిపోయాడు. కౌస్తుభమణి ఒకవేపు, శ్రీవత్సలాంచనం ఒకవేపు, లక్ష్మిని మరొక వేపు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండగా ఆవిడ పట్టుకోవడమే కదట, వక్షస్థలం మీద పెట్టుకున్నట్ట, సరిగ్గా గుండెల మీద ఇమిడిపోయింది ఆవిడ. ఆవిడకి ఆయన వక్షస్థలం భవనమైపోయిందిట. సాధారణంగా బిల్డింగ్ కట్టాలంటే ఎంత పెద్ద కష్టమండి, ముందు స్థలం కొనాలి. ఇప్పుడు ఈ కలియుగంలో స్థలమే కొనలేక చచ్చిపోతున్నాం. దానం ఇచ్చేవాళ్ళు అసలే లేరు. దిక్మాలాడు పురాణం వినిపోయేవాడే కానీ దానం ఇచ్చేవాళ్ళు లేడని నేను అనలేదు బాబోయ్. వెనకటికి ఒక ఆయన చెప్పాడు, వెళ్ళి నా మీద పడకండి. కాబట్టి స్థలము దొరకదు, కొనలేము, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ చచ్చిచేడు స్థలం కొంటే దాంట్లో బిల్డింగ్ కట్టాలంటే అదెంతో పెద్ద పని అవునా. ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ అప్రూవల్ చేయించుకోలేము. బర్త్ సర్టిఫికేట్ రావట్లేదు కదండి వాళ్ళ. రామరామ, ఒక బర్త్ సర్టిఫికేట్ పొందడానికి పడుతున్న యాతనలు ఎంత విచిత్రంగా ఉండేవి తెలుసా మీకు. అలాంటి గవర్నమెంట్లు అయిపోయాయి ఇప్పుడు మన కర్మగాలి. ఈ విషయంలో మనకంటే కాస్త హైదరాబాద్ అని ఏమనిపిస్తుంది. హైదరాబాద్ చాలా సుఖం. సరే ఈ కర్మ అంతా మనకి ఎందుకు కానండి. కాబట్టి ముందు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలి. అప్రూవల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరి చేతులు తడపాలి. తడపడం అంటే నీళ్ళు వస్తే తడిపితే కష్టమా, చేయి తడపడం అంటే మళ్ళీ నీళ్ళు వచ్చారు. అందుకని ఆ మధ్యన వాడు ఎవడో బల్ల కిందకి చేయి అంటే పెట్టేట, బల్ల కిందకి చేయి పెట్టానండి ఇవ్వండి అంటాడు. బల్ల కిందకి చేయట్టాడంటే అర్థం కాని వాడు, నువ్వేం ప్లాన్ చేయి అప్రూవల్ చేయించుకుంటారో పో అన్నట్టు ఆయన. బల్ల కింద చేయట్టాడంటే తెలియకుండా రహస్యంగా క్యాష్ ఇమ్మని అవతలో అడిగితే. చివరికి ఈ మధ్యన ఒక తమాషా జరిగింది. బల్ల కిందకి చేయి తీ, బల్ల కిందకి చేయి అంటే తేలు జాగ్రత్తగా పట్టుకొచ్చి ప్యాక్ చేసి వాడి చేతిలో పెట్టిపోయాడు. వాడు తేలు కుట్టేసింది అవతలవాడికి. బాబోయ్ బాబోయ్ అన్నాడు అనమాట. తేలు చేతిలో పెట్టిపోయాట. ఇది ఒక మంచిది. సరే ఏది ఏమైనప్పటికీ ఇన్ని కష్టాలు పడిన తర్వాత బిల్డింగ్ అప్రూవల్ అయిన తర్వాత కట్టడం మొదలెడితే మధ్యలో వర్కర్లు ఓ రోజు వస్తే ఒక రోజు రారు. ఇంజనీర్లతో సమస్య, డబ్బులతో సమస్య, మధ్యలో లాక్డౌన్ వస్తే సమస్య. ఇసుక అంతకంటే బంగారం కొండం తేలిక. ఇసుక దెబ్బకి పేక పిసుక్కోలేక చచ్చిపోతున్నారు జనాలు. సిమెంట్ దొరకదు. ఎన్ని తీర కట్టిన తర్వాత అన్నీ డబడబా పడిపోవడమే. కడితే మళ్ళీ ప్లాస్టరింగ్ అంతా రాలిపోతుంది, అన్నీ పగుళ్ళే. ఈ బిల్డింగ్ ఎంతకాలం ఏదో గట్టిగానే ఇది స్ట్రాంగ్గా ఉంది. ఈ ఇబ్బంది లేకుండా జగదేకమాత అమ్మవారిని వక్షస్థలం మీద పెట్టుకుంటే వక్షస్థలం అనే భవనంలో సుఖంగా నివసించింది టండో ఆవిడ. అందుకనే భాగవతం, బ్రహ్మాండ పురాణం, శ్రీ మహావిష్ణువు యొక్క రెండు చేతుల మధ్యలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ భవనంలో అమ్మ నివసిస్తోందన్నారు. తెనాలి రామకృష్ణుడు ఇంకో అందంగా చెప్పాడండో. ఆవిడట నిరంతరం నివసిస్తూ ఉంటుందిట. ఎక్కడ? పాయక యొండు ఏ పరమ పావన సాధ్వి చక్రి బాహా మధ్య సౌధవీధి. శ్రీ మహావిష్ణువు యొక్క చేతులకి మధ్యలో ఒక బిల్డింగ్ ఉంది. అంటే ఆయన వక్షస్థలమే ఒక బిల్డింగ్. ఈ వక్షస్థలం అనే భవనం మీద విడిచిపెట్టకుండా ఎప్పుడూ కాపురం ఉంటుంది. ఈ బిల్డింగు పడిపోదు, దానికి ఎవరిప్పుడూ లక్కర్లేదు, సిమెంట్ అక్కర్లేదు, ప్రళయకాలంలో నాశనం కాదు. దాంట్లో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవికాలంలో వేడి, చలికాలంలో చలి, ఇలాంటివేమి ఉండవు. దాని మీద ఎటువైపు ఎటు కదిలినా కిందకి పడిపోదట బిల్డింగ్, కదలదట, భూకంపం రాదట. అనేక సుఖములతో కూడిన భవనం అంట. అటువంటి భవనంలో హాయిగా కాపురం చేస్తోంది లక్ష్మి అంటాడు ఆయన. అసలు ఎంత అద్భుతమైన మాట అండి అది. శ్రీమన్నారాయణుడి వక్షస్థలంలో ఆయన గుండెల్లో చేరితే ఇక అంతకంటే నివాస స్థానం, ఉత్తమ నివాస స్థానం ఈ ప్రపంచంలో ఇంకెక్కడున్నది? కనీసం గుండెల్లో కాకపోయినా వైకుంఠానికైనా వెళ్ళి ఉండాలని కోరుకుంటున్నావా లేదా మనం? నేను కోరుకోవడమే కాదు, నేను కోరుకోవడంలో తప్పేం లేదు, శంకరాచార్యుల వారి తల్లే కోరుకుంది. శంకరుల వారు చివరి రోజుల్లో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడు ఆయన సన్యాసం పుచ్చుకునేటప్పుడే, అమ్మ నువ్వు చివరి రోజులలో అంటే నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నన్ను తలుచుకుంటే ఎక్కడన్నా నేను నీ దగ్గరకు వస్తాను అన్నాడు. అన్నమాట ప్రకారంగా ఆవిడకి మరణం రాగానే ఆవిడ తలుచుకున్నది, ఆయన అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆవిడ్ని, అమ్మాయికి నీకు కాలం చెల్లిపోయింది, నువ్వు శరీరం విడిచిపెట్టి వెళ్ళాలి, నిన్ను ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి పంపుతాను, కైలాసానికి పెడతావా వైకుంఠానికి పెడతావా అని అడిగారు స్వామివారు శంకరాచార్యుల వారు. ఏ కొడుకు అడుగుతాడండి బాబు, నువ్వు కైలాసానికి పెడతావా వైకుంఠానికి పెడతావా అని అడిగాడు కొడుకు. అప్పుడు ఆవిడేముంది తెలివిగా, అక్క కైలాసం ఎలా ఉందో వైకుంఠం ఎలా ఉంటో నాకు తెలియాలి కదా, తెలిస్తే కదా ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుంటాను అన్నది ఆవిడ. నిజానికి నాయన నువ్వు కైలాసానికి పెడతావా వైకుంఠానికి పెడతావా అని మనం అడగలేము. అడిగితే మాత్రం అవతలవాడు కైలాసం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది చూపించు, వైకుంఠం అంటే ఎలా ఉంటుందో చూపించు, చూచాక నాకు ఏది నచ్చితే అక్కడికి పెడతానని ఎవడనగలడు. ఆవిడ అడిగింది. అప్పుడు ఆయన వెంటనే తన దివ్యశక్తితో బతికొండగానే ఆవిడకి కైలాసము వైకుంఠము రెండు చూపించాడు. ఇదిగో కైలాసం ఎలా ఉంటుంది, వైకుంఠం ఎలా ఉంటుందని ఆవిడ రెండూ చూసింది. రెండూ బాగానే ఉన్నాయి కానీ వైకుంఠం ఇంకా బాగుందన్నారు, వైకుంఠానికి పంపింది ఆవిడ, వెంటనే వైకుంఠానికి పంపించేశాడు. ఇలా ఎవరిని అడిగితే ఎంతో బాగుండు కదా, నన్నే కనుక ఇప్పుడు అడిగితే కనుక ఎవరైనా టక్కన మారు మాట్లాడకుండా వెళ్ళిపోతారు, పురాణం తర్వాత మిగతా మీరు మీరు చెప్పుకుంటారు వదిలిపోతుంది అన్నంత కోరిక కలుగుతుంది. వైకుంఠం అంటే మాట్లాడండి మరి. అప్పుడు వైకుంఠానికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తండ్రి కాబట్టి, ఆ మహానుభావుడు కాబట్టి, శివస్వరూపుడు కాబట్టి అంత ఉపకారం చేయగలిగాడు. అంటే జీవితంలో వైకుంఠానికి వెళ్ళాలంటే ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆ స్థానము నిరూపము, దాన్ని ఏమంటారు నిరూపమము, అంటే ఎవరితో పోల్చలేము, ఏ స్థానంతో పోల్చలేము. పునరావృత్తి లేదు గనక అపునరావృత్తి, అక్కడికి వెళ్ళిన వాడు తిరిగి రావలసిన అవసరం ఉండదు. నిష్కళంకము, అక్కడ ఏ దోషము ఉండదు. దానికి ముక్తి నిధి, మోక్షమునకు నిధి అంటారు. ఈ పద్యం మీకు గుర్తొచ్చిందా? నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన శారంగ కోదండ చింతన అంజనము లేక తామరస గర్భునకునైన దానవేంద్రగా. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో అన్నాడు, నాన్న సాటి లేని లోకం, తిరిగి రావలసిన అవసరము లేని లోకం, కళంకము లేని లోకం, మోక్షనిధి, అటువంటి వైకుంఠమును పొందాలంటే నిరంతరం నారాయణ స్మరణం చెయ్యాలి. ఆ నారాయణ స్మరణం చెయ్యొద్దు, నువ్వంటే మాత్రం నేను చేస్తానా, నేను నీ మాట వింటానా, బ్రహ్మ కూడా నారాయణ నారాయణ అని తలుచుకుంటేనే ఆ మోక్షానికి వెళ్ళగలుగుతున్నాడు. బ్రహ్మాది దేవతలు కూడా వదలలేని ఆ నారాయణ స్మరణ నేను ఎలా వదులుతాను, వదలనన్నాడు ఆయన. అదిగో అటువంటి వైకుంఠంలో ఉండడం కాకుండా వక్షస్థలం మీద శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుని జగదేకమాత శ్రీలక్ష్మి తద్వారా ఆయన్ని లక్ష్మీపతిని చేసింది, లక్ష్మీదేవికి వల్లభుణ్ణి చేసింది, శ్రీనివాసుణ్ణి చేసింది, మాధవుణ్ణి చేసింది, ఆయన్ని తరింపజేసి తాను తరించింది. ఇప్పుడు దేవతలు రాక్షసులు కొంచెంసేపటికి కోలుకున్నారు. అప్పుడు మొదలెట్టారట వాళ్ళలో వాళ్ళు చర్చలు మొదలెట్టారు. ఏమిటా చర్చలు? అసలు మనం ఎంత తెలివి తక్కువాళ్ళమండి, అమ్మవారిని కోరుకోవడం ఏమిటి భారీగా, పెద్ద పొరపాటు చేశాం కదా, తప్పు తప్పు, ఇంకెప్పుడు అలా కోరుకోకూడదు. ఏది వెళ్ళిపోయింది కనుక, ఆవిడ దొరకలేదు కనుక, అందని ద్రాక్షపొట్లు పొలన అన్నట్టుగా బెబ్బే పొరపాటు చేసాం, ఎందుకు వచ్చింది, ఆ లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం, ఈసారికి ఏదో తప్పు జరిగితే జరిగింది, ఆవిడ విష్ణువు పట్టుకెళ్ళాడు, ఇంకెప్పుడు ఇలాంటి కోరిక కోరుకోవద్దు అని నిర్ణయించుకుని ఇక మళ్ళీ పాల సముద్రం చిలకడం మొదలెట్టారు. ఈసారి పుట్టింది టండోయ్, అందులోంచి చాలా అద్భుతమైన వస్తువు. ఆ వస్తువు కోసం చీకటి పడేసరికల్లా జనం తెగ ఎదురు చూస్తారు. చీకటి అంటే ఇప్పుడు పగల కూడా ఎదురు చూస్తున్నారు. ఒకటే బెల్ట్ షాపులు వాటికి, వారుని పుట్టుకొచ్చింది మద్యం అన్నమాట. ఆ మద్యం పుచ్చుకుని మద్యపాత్రతో పాటు వారుని దేవత పుట్టగానే రాక్షసులు ఇది మాది అన్నారట. అసలు మీ దగ్గర అది ఉండమే మంచిదిలే, తాగి వత్తెక్కి పడుకోండి అని దేవతలు మాట్లాడుకోరుకున్నారు. ఈ వారుణిని రాక్షసులు వరించారు. ఇక అక్కడి నుంచి చూడండి కనపడతారు అన్నమాట, తెగపుచ్చేసుంటారు జగమే మాయ అనుకుంటూ శుభ్రంగా తాగడం మొదలెట్టారు వాళ్ళు. ఆ వారుణిట ఆ కొండలో, ఒకే కొండలో నల్లని ద్రవంట, తెల్లని ద్రవంట, ఒక రకమైన ఆకుపచ్చ ద్రవంట, ఎర్రని ద్రవాలట, అన్నీ ఉపద్రవాలే. ఇటువంటి ద్రవాలు పుట్టుకొచ్చాయి, అంటే రకరకాల బ్రాండ్స్ అన్నమాట. పాపం రాక్షసులు వాటిని వరించారు. ఇవన్నీ అయ్యాక ఆ కర్ణ అందులో నుంచి ధన్వంతరి పుట్టుకొచ్చాడు. ఈ ధన్వంతరి గారు పరమ పవిత్రమైన అమృత భాండంతో పుట్టుకొచ్చాడు. ఆ అమృత భాండం ఆయన చేతిలో ఉంది. ఆయన దేవవైద్యుడు కూడా ధన్వంతరి. ఆయన చేతిలోనే చావు లేని మందు అమృతం పుట్టింది. మృతము అంటే చచ్చుట, చావు. అది లేనిది అమృతం. అందులోంచి పుట్టిన ద్రవ పదార్థం తాగితే ఇక ఎప్పటికీ మరణం ఉండదు. కలియుగం అంతవరకు అది కూడా మళ్ళీ శాశ్వతం అనుకోకండి సుమా. వైకుంఠములో శాశ్వతంగా ఉన్నట్టుగా స్వర్గంలో ఉండం మనం. స్వర్గంలో అమృతం తాగిన వాడికి ఈ కలియుగాంతం అయ్యేంతవరకు మాత్రమే చావు ఉండదు. యుగాంతం అయిపోయి ప్రళయం వస్తే వాళ్ళు నశిస్తారు. దేవతలు కూడా నశించక తప్పదు. దేవతలకు కూడా నాశనం తప్పదు. అటువంటి అమృతం పుట్టగానే అప్పటిదాకా ఐకమత్యంతో పాల సముద్రాన్ని తిరుగుతున్నారుగా దేవతలు దానవులు. ఇప్పుడు అమృతం పుట్టగానే అమృతం నాది అని దేవతల్ని ఒక్క తోపు తోసి రాక్షసులు కలబడిపోయారు. ధన్వంతరిని గెంటేసి ఆయన చేతిలో ఉన్న అమృతం లాక్కున్నారు. కొండలాక్కుపోయారు. కొండలాక్కుని ఒకటి ఎడుతుంటే ఒరే నాకు ఇవ్వకుండా పట్టుకుపోతామని రెండో వాడు వచ్చి వాడి చేతిలోంచి లాగేశాడు. రాక్షసులకి పడితేవదండో ఈ దరిద్ర పార్టీలు ఉంటే కప్ప తక్కిడే ఇసుక తక్కిడే. అలాగా వీడి చేతిలోంచి వాడు, వాడి చేతిలోంచి వీడు, వాడి చేతిలోంచి వీడు, వీడి చేతిలోంచి వాడు, అలా లాక్కోవడం మొదలెట్టారు. దేవతలు ఎలాగో యుద్ధంలో తట్టుకోలేక అలా నిలబడిపోయారు. ఈ రాక్షసులు పోయిన అమృతం తాగారా తాగలా, వాడి చేతిలోంచి కాలనేమి చేతిలోంచి శంబరుడు, శంబరుడి చేతిలోంచి మధోత్కటుడు, మధోత్కటుడి చేతిలోంచి వజ్రనాభుడు, వజ్రనాభుడి దగ్గర నుంచి ఇంకో నాభుడు, ఇలా అందరూ లాక్కుంటూ పారిపోవడం మొదలెట్టారట. చివరికి ఎవరికీ దక్కట్లేదు. అది వాడి చేతిలోంచి వీడు, వీడి చేతిలోంచి వాడు లాక్కోవడమే. కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎంత తిరుగుతుక్కోళ్ళు అంటిపోయిన మనందరం రాక్షసమే కదరా, హాయిగా అందరం తలకో కాస్త తాగుదాం అనుకోవచ్చు కదా, తాగట్లేదు. అప్పుడు ఏం జరిగింది? దేవతలు కుయ్యో మర్రో ఎప్పటికైనా ఈ భయంకరులైనటువంటి రాక్షసులు ఈ మొత్తం అమృతం లాగేస్తారేమో మా దగ్గర నుంచి, మాకు అమృతం లేకుండా పోతుందేమో అని భయపడిపోయారు. భయపడిపోయి నారాయణ వాసుదేవ రక్షించు 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 అని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించాడు. టక్కన అక్కడ ఒక పరమ సుందరీమణి ప్రత్యక్షమయ్యింది. చాలా గొప్ప సుందరి ఆవిడ. అటువంటి సుందరి ఈ మణిని ఈ చరాచర జగత్తులో ఎవడూ చూసి ఎరగడు. ఆ సుందరుడు చూడగానే రాక్షసులు బెంబేలెత్తిపోయి తమను తాము మరిచిపోయి అమృతం చేతిలో కొండన్నవాడు కూడా కొండ పట్టుకోకుండా అలాగే అలా చూస్తూ ఉండిపోయట. ఆ చూపుల యొక్క తూపులు వాళ్ళ గుండెల్ని తాకాయి. ఆ సుందరి ఇలా చూస్తూ ఉంటే ఎవడికి వాడే మతిపోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సుందరి, ఏమిటి మీలో మీరు ఇలా కొట్టుకుంటున్నారు అనగా, సుందరి మేమందరం కలిసి పాల సముద్రం చిరికాము, అందులోంచి అమృతం పుట్టింది, అమృతం పంచుకోవడం ఎలాగానని మేము మాలో మేము తగాదా పడుతున్నాం అనగా, అప్పుడు ఆవిడ ఎందుకు తగాదా, చక్కగా అందరూ తలకు కాస్త పుచ్చుకోవచ్చు కదా అనగా, మళ్ళీ వాళ్ళలో ఒకడన్నాడు, పంచిపెట్టేవాడు లేక మేము కొట్టుకుంటున్నాం సుందరి, మాలో మాకు పడదు కాబట్టి దయతో నువ్వు ఈ అమృత భాండం చేత్తో పుచ్చుకుని మాకు పంచిపెట్టవా అన్నారు. ఆవిడేమందో తెలుసా, ఎంత అమాయకులరా మీరు, అందుకే మిమ్మల్ని రాక్షసులు అన్నారు. నేను వేశ్యని, నన్ను నమ్మకూడదు. చూపులు ఒకవైపు, మనస్సు ఒకవైపు ఉంటుంది. మా నాలుక తీయగా మాట్లాడుతుంది కానీ మా పనులు వేరుగా ఉంటాయి. నా అలాంటి దాన్ని నమ్మడం ఏమిటి అని ఇంత డైరెక్ట్గా చెప్పింది ఆ స్త్రీ. అప్పుడు వాళ్ళు అన్నారు, అబ్బెబ్బే నువ్వు ఎన్ని చెప్పినా మేము నిన్ను నమ్మేశాం. హై బాబు, నీ చూపులు, నీ జుట్టు, నీ ముక్కు, కన్ను, ఈ ప్రపంచంలో ఇటువంటి సౌందర్యవతిని చూడలేదు. ఇందాక లక్ష్మిని చూసాం, ఆ లక్ష్మీదేవి సౌందర్యం కూడా నీ సౌందర్యంలో వెయ్యో వంతు లేదు. అబ్బబ్బబ్బా ఏమి సుందరివి నువ్వు అని, సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా అన్నారు. మేము నేను నమ్మేమన్నారు. అమృతం పంచిపెట్టు అనగా, మరి నేను చెప్పినట్టు వింటారా, నేను ఎలా చెబితే అలాగే నడుచుకుంటే మీకు అమృతం పంచిపెడతాను అని ముద్దుగా పలగ్గానే, నువ్వు చెబితే సముద్రంలో దూకి చచ్చిపోతాం, నీకోసం పడి చచ్చిపోతాం అనగా, ఆ మాట మీద నిలబడండి, నేను అమృతం పంచిపెడతాను అన్నది ఆవిడ. చచ్చిపోండ్రా అని కూడా చెబుతుంటే కూడా వాళ్ళకి అర్థం కాల. అందుకనే ఆ సౌందర్యం అలా ఉంటుందన్నారు. జగన్నాయకుడు భగవంతుడు జగన్మోహిని రూపం ధరిస్తే ఆ రూపం ఎంత ఆకర్షణీయమంటే అసలు అది, ఆ రూపానికి వాళ్ళు కూడా మతి పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవతలను ఒక పక్కన, రాక్షసులను ఒక పక్కన కూర్చోబెట్టింది. దేవతలందరూ కుడివైపు, రైటిస్టులు, లెఫ్టిస్టులు, రాక్షసులు. లెఫ్టిస్ట్ అంటే రాక్షసులు గుర్తుపెట్టుకోండి. వామపక్షాలు అంటే చాలు, ఇక భయంకర రాక్షసులు అన్నమాట. అందుకని వామపక్షాల వాళ్ళకేమో కళ్ళు ఫుల్గా పోసేసింది వారుని, వీళ్ళకేమో అమృతం పోయడానికి సిద్ధంగా ఇద్దరిని రెండు పక్షాల్లో కూర్చోబెట్టింది జగన్మాత జగన్మోహిని నారాయణుడు. ఆ తర్వాత వీళ్ళనేమో అని చూపులతో ఉలికిస్తూ ఉడికిస్తూ అందుట, కన్ను గిలికింది, కొంగు దార్చింది, కేవలం పలుకులే, చూపులనే అమృతం వాళ్ళకి, అసలైన అమృతం వెళ్ళిపోయడం మొదలెట్టదిట ఇంద్రుడికి పోసింది. ఈ పోస్తున్నప్పుడు వాడు ఏమన్నా అంటాడేమని ఇలా చూడగానే అని వాడు మురిసిపోవడం మొదలెట్టాడు. ఈ మురిసిపోవడమే బరిసేని వాడికి తెలియదు పిచ్చాడికి. ఈ విధంగా చూపులతో వాళ్ళనేమో పడగొట్టి అసలు అమృతం వెళ్ళకపోస్తూ చివరిదాకా క్యూ చివరిదాకా వెళ్ళిపోయిందిట. మనకి పోయట్లేదు అని వాళ్ళలో వాళ్ళు కొనుక్కున్నా, ఒరే పైకి మాట్లాడుకుంటారే, మాట్లాడితే ఈ సుందరి మనల్ని వదిలేసి వాడి వైపు వెళ్ళిపోతుంది, ఈ సుందరి కోసం మనం దేనికైనా సిద్ధపడిపోదాం అనుకున్నారట. అంటే మారు మాట్లాడితే ఎక్కడ ఆ సుందరి తమకి అన్యాయం చేసి తమను వదిలిపోతుందో అనే బెంగతో ఎవరు మాట్లాడలే. ఆ క్యూ చివరికి వెళ్ళేసరికల్లా సూర్యుడు చంద్రుడు మిగిలారు చివరన. ఇంకా వాళ్ళకి పోశాక ఆ సమయంలో అక్కడ రాక్షసుల వైపు కూర్చున్న రాహు ఇది చూశాడు. అమ్మ బాబోయ్, ఈ వచ్చిన వాడు విష్ణువు తప్ప మరొకడు కాదు, ఈయన మారువేషంలో వచ్చి మా వాళ్ళందరినీ వంచిస్తున్నాడు, ఈ అమృతం అంతా దేవతలకే పోస్తున్నాడు, ఇప్పుడు కనుక నేను ఈ పార్టీలోకి దూకపోతే నాకు అమృతం రాదనుకున్నాడు వాడు. ఈ జంపజలాని గాళ్ళు అప్పటి వాళ్ళు అనమాట, ఈ పార్టీలో ఆ పార్టీలోకి మారిపోవడం, కండువా కప్పుకోవడం. వెంటనే వీడు దేవతల వేషం వేసుకుని ఇట్నుంచి ఇటు దూకేశాడు, చంద్రుడి పక్కన కూర్చున్నాడు. శ్రీ మహావిష్ణువు ఏమి ఎరగని వాడా, కొందరు అన్నారు విష్ణువు చూసుకోకుండా అమృతం పోసేశాడు రాహు చేతులు అని రాశారు. ఉట్టి భ్రమది, ఆయనకి తెలియనిది ఏం లేదు, సర్వాంతర్యం ఆయన కావాలనే పోశాడు. వాడి చేతిలో అమృతం పోయగానే వాడు గుట్టుక్కు నోట్లో తాగబోతూ ఉండగా వాడు గొంతు దిగేలోపు సూర్యుడు చంద్రుడు ఇలా సైగ చేసి రాహువు అని చూపించారు. వెంటనే విష్ణువు చక్రం విసిరాడు, ఆ చక్రం వాడి తల బర్రును నరికేసి అవతల పారేసింది. కానీ అప్పటికే అమృతం తాగడం వల్ల ఈ కంఠము మొండెము కూడా బతికాయి. అప్పుడు తలనేమో కేతువుగా, కింద ఉన్నటువంటి మొండాన్ని రాహువుగా, రెండు గ్రహములను చేర్చి అజుడు అంబరవీధిని అమరజేసే బ్రహ్మదేవుడు ఆకాశంలో రెండు గ్రహాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అర్థమైపోయింది మొత్తం రాక్షసులందరికీ, చక్రం ఎప్పుడైతే ఈ మోహిని దగ్గర నుంచి వచ్చిందో అప్పుడే రాక్షసులు అసలు విషయం కనిపెట్టి ఈ వచ్చింది శ్రీమన్నారాయణుడు విష్ణువు తప్ప నిజంగా సుందరి కాదు అనుకుని కుహనా సుందరి ఇవ్వడానికి కనిపెట్టి గొల్లును గోలెట్టి ఆవిడ మీదకు దూకపోయారు. వెంటనే స్వామివారు అదృశ్యమైపోయాడు. ఆ క్షణమే దేవతల మీదకి వీళ్ళు దండయాత్రకు వచ్చారు. దేవతలు అమృతం తాగి బలవంతులైపోయారుగా, చితక్కొట్టి పారేశారు. దేవదానవులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా విష్ణువు మళ్ళీ వచ్చి వాళ్ళకి సాయం చేశాడు. చివరికి దానవులంతా సర్వనాశనం అయిపోయారు. బలిచక్రవర్తి కూడా ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బతిని పడిపోయాడు. దేవతలు హాయిగా అమృతం పూసుకుని తమ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తదనంతరం ఒకనాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తన ఆసనం మీద హాయిగా కూర్చుని ఉండగా ఆ సమయంలో కైలాసంలో శివుడు ఖండేంద్రభూషణుడు కొలువై ఉన్నాడు కైలాసంలో. కైలాసగిరియందు ఖండేందుభూషణుండకనాడు కొలువుతా నుండియుండ. ఒకనాడు ఏకకాలంలో శివుడు విష్ణువు కూడా కొలువు చేశారు. విష్ణువు వైకుంఠంలో కొలువు చేశాడు, శివుడు కైలాసంలో కొలువు చేశాడు. శివుడి దగ్గరికి కొంతమంది దేవతలు వెళ్ళారు. పరమేశ్వర, అమృత మథన సమయంలో మాకు మీ ఇద్దరూ మహా ఉపకారం చేశారు. విషం పుడితే తాగి నువ్వు మమ్మల్ని రక్షించావు. అమృతం పుట్టిన తర్వాత రాక్షసులు మమ్మల్ని సర్వనాశనం చేస్తూ ఉంటే జగన్మోహిని రూపంతో విష్ణువు రక్షించాడు. శివాను ఒక్కళ్ళు లేవు కానీ ఆ సమయంలో విష్ణువు యొక్క మోహిని రూపాన్ని చూచి మేము కూడా పరవశించిపోయాం. ఇంతలో ఆయన వైష్ణవమాయ మాకు తగలకుండా చేశాడు. నిజంగా వైష్ణవమాయలో పడి ఉంటే మేము కూడా ఆ చూపుల్లో పడిపోయి స్త్రీ అనుకుని మీద పడేవాళ్ళం. ఈ ప్రపంచంలో అటువంటి సుందరీ రూపం మరి ఎవరూ ధరించలేరు అని తెగ పొగిడేశారు వాళ్ళు. ఏమీ ఎరగనట్టుగా శివుడు, ఆయనకి తెలియదా సర్వాంతర్యం కదా. అయినా సరే ఏమిటి, విష్ణువు యొక్క మోహిని రూపం అంత అందంగా ఉందా, పురుషుల్ని కూడా పరవశుల్ని చేసేటటువంటి రూపమా, ఆ రూపం సంగతి ఏమిటో అమీతుమీ తెలుసుకుందాం, చూసొద్దాము రెండే అన్నట్ట దేవతలతో. అనగానే పార్వతీదేవి అంది, ఎందుకైనా మంచిది నేను వస్తున్నాడు అండి, మళ్ళీ నేను లేకపోతే మీరు తీరా ఆ రూపం యొక్క వెనకాతల మాయలో పడిపోతారేమో అనగా అబ్బే నేను నీ ముఖం తప్ప పరస్త్రీ ముఖం ఎలా చూస్తాను అనుకున్నావు పార్వతి అనగా, ఎందుకైనా మంచిదిలేండి నేను వస్తానన్నది. ఇక అక్కడి నుంచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వృషభ వాహనం ఎక్కి బయలుదేరారు. వెనకేమో గణపతి కుమారస్వామి వచ్చారు, నందీశ్వరాదులు వచ్చారు, మొత్తం ఇంద్రుడు మొదలైన దేవతలంతా వచ్చారు, అందరూ వచ్చారట. ఆ సమయంలో మహేశ్వరుడు, శివుడు జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ఆయన దగ్గర ఎవరి వేషాలు పనికిరావు. విష్ణువు ఎంత గొప్ప సౌందర్య రూపం ధరించినా ఆ రూపం నన్నేమీ చేయలేదు, నేను నిగ్రహవంతుణ్ణి అని పలికేట. పార్వతీదేవికి లోపల ఎందుకో ఈ పూట కొంచెం పీకుతూనే ఉంది, అనుమానంగానే ఉంది. మా స్వామివారు ఏదో అంటున్నాడు కానీ తీరా విష్ణువు యొక్క మాయ నాకు తెలిసి, ఈ వైష్ణవ మాయ, ఆయన ఎవడైనా పొట్టలో వేసేసుకుంటాడు, ఆయన మాయ అర్థం కాదు, అయ్యబాబు ఆయన పరీక్షలు ఎవరికి అర్థం కావు అంటూ ఉండగా క్రమంగా వైకుంఠం చేరారు. పరమ పవిత్రమైనది వైకుంఠం, ఏ వేపు చూచినా కల్పవృక్షాలతో నిండి ఉంటుంది. వైకుంఠములో ఉన్న కల్పవృక్షాలని మందార వృక్షాలు అంటారు. మందారము, పారిజాతనము, పారిజాతం, చందనం, హరిచందనం, కల్పవృక్షం, ఇవి ఐదు రకాల శాఖలు కల్పవృక్షాల్లో. ఇందులో హరిచందనం, చందనం, పారిజాతం, మందారము ఎక్కువగా ఉంటాయి వైకుంఠంలో. దేవతలకి పాల సముద్రం నుంచి ఓన్లీ వన్ ఒక్క మొక్క వచ్చింది, దానికే దేవతలకు బోల్ డబ్బు వచ్చింది. అటువంటివి కైలాసంలోనూ వైకుంఠంలోనూ అసంఖ్యాకంగా ఉంటాయి. ఇన్ని అన్ని అని చెప్పడానికి వీలు కానని వృక్షాలు ఉంటాయట. ఇక అమ్మవారి దగ్గరైతే చెప్పేకర్లా, ఆవిడ ఉన్నదే కల్పవృక్షాల మధ్యలో. అసలు అమ్మే పెద్ద కల్పలతిక, భక్తిమత్ కల్పలతిక, భక్తుల పాలిటి కల్ప లత ఆ తల్లి. ఈ లోకం దగ్గరికి రాగానే ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. అటువంటి వైకుంఠం దగ్గరికి దేవతలు వచ్చారు. వాహనం దిగి ఈశ్వరుడు విష్ణువునికి అభిముఖంగా వెళ్ళాడు. ఆయనకి నమస్కరించాడు, ఆయన ఈయనకి స్వాగతం చెప్పాడు. ఆ ఇద్దరు ఒకటేం చాలాసార్లు చెప్పాం కదా. ఆ తర్వాత విష్ణుమూర్తితో శివుడు అన్నాడు కదా, స్వామి ఈ మధ్యన క్షీరసాగర మథన సమయంలో అమృతం పుట్టినప్పుడు నువ్వు ఒక దివ్య స్త్రీ రూపం ధరించావట, ఆ రూపాన్ని ఒక్కసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. ఏది నా కోసం ఆనాటి జగన్మోహిని రూపాన్ని ప్రదర్శించు అనగా, ఏదో రాక్షసుల్ని మాయ చేయడానికి ఆ రూపం ధరించాను, మళ్ళీ ఆ రూపం ధరించమంటే ఏం బాగుంటుంది, వద్దులెద్దు, నీలాంటి మహానుభావుల దగ్గర ఏం ప్రదర్శిస్తానన్నాడు ఆయన. ఏం పర్వాలేదులే, మా ఆవిడేమనుకోదు, మీ ఆవిడ ఏమనుకోదు, ప్రదర్శించు అన్నాడు ఆయన. సితికంఠ నిను నీవ ఏ మరకు మీ, శ్రీకంఠ నువ్వు అంత గట్టిగా అంటున్నావు కాబట్టి నేను నా రూపాన్ని ప్రదర్శిస్తాను, ఆనాటి మోహిని రూపం మళ్ళీ నీకోసం ప్రదర్శిస్తాను, కానీ ఆ రూపాన్ని చూచి నువ్వు ఏమాత్రం మరిచిపోకే, నీ మనస్సుని పారేసుకోకు. ఏ మరిపాటుతో నా వెంటబడ్డావనుకో, పార్వతీదేవి దగ్గర నీ పరువు పోతుంది, ఆ తర్వాత ఆవిడ నన్ను ఏమైనా అనొచ్చు అనగా, ఏం పర్వాలేదు, పార్వతికి నా సంగతి తెలియదా, నా సంగతి నీకు తెలియదా, నేను కామాన్ని జయించిన వాడిని అన్నాడు ఆయన. వెంటనే ఆ క్షణమే అక్కడో తమాషా జరిగింది. క్షణకాలంలో వైకుంఠం మాయమైపోయింది. అక్కడ ఒక అద్భుతమైన తోట ఏర్పడింది. ఆ తోటలో ఏ వైపు చూచినా మత్తెక్కించే మల్లె పువ్వులు, సన్నజాజులు మొదలైన సువాసనతో కూడిన పువ్వుల యొక్క మొక్కలు, తీగలు వచ్చేసాయి. ఓ పక్క నుంచి దబదబ సెలయేరు ఒకటి ప్రవహించడం మొదలెట్టింది. ఆ సెలయేరు దగ్గరకు వచ్చి పువ్వులు కోస్తున్న ఒక సుందరీమణి కనపడింది. ఆవిడ ఎలా ఉందట, సర్వసమ్మోహిని సాతు సాక్షాత్తు శృంగార నాయిగా, సర్వశృంగార వేషాఢ్యా సర్వాభరణ భూషిత, సమస్త లోకాలని పరవశింపచేసే రూపమది, శృంగార నాయిక. ఇంకా అలంకారము చేసుకోవడంలో అలా ఎవరూ చేసుకోలేరన్నమాట. ఎక్కడ ఏ అవయవములో ఎటువంటి వస్తువు ధరించాలో అలాంటి వస్తువు ధరించింది. ఆ రూపాన్ని చూచిన స్త్రీలు కూడా ఆశ్చర్యపోయి, అలంకారం ఇలా చేసుకోవాలా, తెలియక పిచ్చి పిచ్చిగా అలంకరించుకున్నాం. కొంతమంది అలంకారాలు విచిత్రంగా ఉంటాయి, ఇక్కడ నెత్తి మీద చెవి దగ్గర ఒక ఉంగరం ఇక్కడ పొడిపించుకుని, చెవికి రింగ్ ఇక్కడ పెట్టుకుని, ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందండి, అందం పోతుంది, వికారం వస్తుంది. కొంతమంది ముక్కుకి పెట్టుకుంటారు ఇలాగా అసహ్యంగా, అలా రకరకాలుగా ఉంటాయి. కొందరికి జుట్టు ఎలా దూకోవాలో తెలియదు, చక్కగా కొప్పు పెట్టుకుని జడ వేసుకోవడం అదొక అందం అన్నమాట. ఈ సుందరి ఎలా అలా అలంకారం చేసుకోవాలో అలా అలంకారం చేసుకుంది. ఇంకా తిప్పుకోవడం కూడా అట అలా అలా తిప్పుకుంటూ సన్నగా కొంగు జారుస్తూ ఉంటే పార్వతీదేవి సిగ్గుపడిపోయింది. అబ్బో ఈ స్త్రీ ఎంత బాగుందో, ఎంత బాగా అలంకరించుకుందో, నాకు కూడా ఈ ఫ్యాషన్ స్త్రీవు, ఈ కొత్త కొత్త ఫ్యాషన్స్ అన్నీ ఈవిడ దగ్గర నేర్చుకుంటే బాగుండనుకుందిట. అంత శృంగార వేషాఢ్య ఆవిడ, సర్వాభరణ భూషిత, అన్ని రకాలైనటువంటి ఆభరణాలు ధరించిందిట. ముక్కుకు నత్తు, చెవులకు దుద్దులు, ఆ దుద్దులు కూడా ముచ్చట వచ్చేస్తున్నాయి బాబు. అసలు ఏమిటో ఒకసారి చూడాలనుంది నాకు కూడా, ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తే. ఇక ఇది కాక ఏ వేపు చూచినా ఆవిడ శరీరం నుంచి తెల్లని కాంతి వెదజల్లబడుతున్నది. అమృతము కూడా ఆవిడ చూపుల్లోంచి బయటికి రాదేమో అన్నట్టుగా ఉంది. అమృతాన్ని మించిన చూపులు అనమాట, అమృతానికి కూడా అంత మాధుర్యం ఉండదు. ఆ రూపము ఎలాంటిది చెప్పారు, మాకంద వృంద మాధ్వీక మాధ్యదుల్లోల కోకిలం. ఓ చోట మందార పుష్పాలు చెట్టుకి పూసాయి, ఆ పువ్వుల మీద తుమ్మెదలు వాలి, తేనెటీగలు వాలి, అందులో ఉన్న తేనె తీసుకెళ్ళి ఒక చోట తేనె పొట్టుగా పెట్టాయి. ఆ తేనె పొట్టులో ఉన్న తేనె ఎంత రుచిగా ఉంటుందండి, సహజంగానే తేనె పొట్టులో తేనె చాలా బాగుంటుంది. అందులో మందార పుష్పముల నుంచి పట్టుకొచ్చినటువంటి పూల పొడి అందులో పెట్టి తేనె పట్టు పెడితే ఆ మందార పూల తేనె మరీ బాగుంటుందట. అటువంటి తేనె పొట్టులో నుంచి కారే తేనె ఎంత మధురముగా ఉంటుందో ఆ జగన్మోహిని యొక్క కంఠం అంత మధురంగా ఉందన్నమాట. అశోక పుష్పాలు, చెంపక పుష్పాలు, ఇవి కొప్పులో తురుముకుంది. ఆ కొప్పు కూడా నెత్తి మీద ఎంత కొప్పు, కొంత జుట్టు కిందకి వేసిందిట. మళ్ళీ ఆ జుట్టు కింద సన్నని ఈతాకు జడలా వేసుకుందిట, ఈతపాయల జడ అంటారు దాన్ని, ఈతాకుల జడను వేసేవారు కావాలి బహుశా. అలా ఈతపాయ లాంటి జడలు వేసుకున్నదట. ఇంక ఈ చెవికి పైనుంచి కిందకి అవేవో పూల గుత్తులు పెట్టుకుంది. నడుమేమో అసలు ఉందా లేదా అనిపిస్తుంది అన్నమాట, సన్నని నడుము అన్నమాట, దిక్కుమాల పట్టింత లేకుండా చక్కగా ఉందా లేదా అనిపిస్తుందట. అందుకే అన్నారు ఆకాశంతో పోల్చేవారు నడువునన్నమాట. ఆకాశం అంటే శూన్యం కదా, అందుకని ఎంత అద్భుతంగా రాశారు, ఉందా లేదా అనిపిస్తుంది. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి అన్నారండి. కొందరు చూచారు ఆ సుందరిని, ఆ చూచిన వాడు ఏమన్నాడు, ఈవిడికి నడుము ఉందిరో అన్నాడు. అస్థి అంటే ఉంది, ఎక్కడుంది అసలు ఏం కనపట్లేదు బొత్తిగాను అని రెండోవాడు నాస్తి అన్నాడు. అస్థి నాస్తి విచికిత్స హేతు శాత ఉదరి, ఆ సన్నని నడుము ఉందా లేదా అనిపించేలా ఉందన్నమాట. చివరికి కొంతమంది వచ్చి నీకు నడుముందా అన్నారట, దాన్నే నడుము ఎక్కడే నీకు నవలామణి అన్నారు. అలాంటి ఆవిడ ఆవిడ. ఇక జుట్టు కూడా తమాల వృక్షం చీకటి చెట్టు అని ఉంటుంది, ఆ చీకటి చెట్టు పొదలు ఎంత నల్లగా ఉంటాయో అంతలా ఉందన్నమాట. ఆవిడ తల వెంట్రుకలు గాలికి కదులుతూ ఉన్నాయి, పువ్వులు కూడా కిందకి పడిపోతూ ఉన్నాయి, పరమసువాసనతో ఉంది. బాలార్క పాటలాకార, ఉదయిస్తున్న సూర్యభగవానుడిలాగా, అంటే సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా ఉంటాడు కదా, అలాగా పాటల వర్ణంలో ఎర్రని రంగుతూ ఉంది ఆవిడ. నవయౌవన దర్పిత, మంచి యౌవనంలో ఉన్నది. కాలు అటూ ఇటూ కదుపుతూ ఉంటే ఆ కాలికొన్న గజ్జలు ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం కల నిస్వన మంజీర పద పద్మ మనోహర, మధురమైన ధ్వని చేస్తున్న నూపురములతో ఆవిడ పాదపద్మములు మనోహరంగా ఉన్నాయి. అటువంటి ఆవిడ్ని చూస్తే ఒకేసారి కొన్ని వేల మంది రతీదేవతలు మన్మధులు కూడా ఎగిరి గంతులేస్తారు. ఇంత అందంలో కూడా నుదుట చక్కని సింధూరం పెట్టుకుందిట, సీమంత రేఖా విన్యస్త సింధూర శ్రేణి భాసుర. ఆవిడలా పాపిడి తీసిందిట, ఈ పాపిడి దగ్గర కొంచెం బొట్టు పెట్టుకుంది సింధూరం, కొంత బొట్టేమో పొడుగ్గా పెట్టుకుంది. ఇలా పొడుగ్గా ఉన్న బొట్టు పాపిడి దగ్గర చదువు, పూర్వం పతివ్రతలు పెట్టుకునేవారు గుర్తుందా, పూర్వం బొట్టు అని ఒకటి ఉండేది, ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకునేవారు, కిరస్తానం ముఖాల్లో ఉండేవి కావు. అందున ఈ పాపిడి తీసి ఆ పాపిడి దగ్గర ఇంత బొట్టు పెడితే అదొక శుభచిహ్నం, అలాంటి సౌందర్యము బొట్టుతో ఆవిడ దగ్గర కనపడుతున్నది. ఇక ఇంతెందుకులండి, సకల సౌందర్య రాశి. అటువంటి సౌందర్య రాశి ఏం చేసింది, తాం ఇమాం కందుక క్రీడాలోలామాలోల భూషణం. అటువంటి ఆవిడ చేతిలో ఓ పూల బంతి ఉంది, పువ్వులతో బంతి కట్టుకుంది. ఆ బంతి పైకి విసరడం మొదలెట్టింది, పట్టుకోవడం మొదలెట్టింది, కిందకి వేస్తోంది, పైకి వేస్తోంది, ఎగురుతోంది. ఈ బంతితో పాటు ఆవిడ కొంగు కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే వక్షోజాలు కనపడుతున్నాయి కొంచెం. ఇది చూచాడు ఈశ్వరుడు. పక్కన పార్వతి ఉంది, పార్వతీదేవి తెల్లబోతోంది. అక్కడ రాశారండి, ఉమాపితం సమావేక్ష్య. ఆ సమయంలో శివుడు ఒక్కసారిగా పార్వతి చెయ్యి పట్టుకున్నా సరే తోసేసి సుందరి సుందరి అని వెంటబడిపోయాడు. ధావంతం ఆత్మనఃప్రియం, తన భర్త పరిగెడుతూ ఉంటే ఆ సరికొత్త సుందరి జగన్మోహిని వెంట పరిగెడుతూ ఉంటే పార్వతి కొంచెం సిగ్గుపడిపోయింది. మా ఆయనకి ముందే చెప్పాను వెళ్ళొద్దో ఎక్కడికి, విష్ణుమాయ మనం తట్టుకోలేమంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది సందేహం లేకుండా ఈ ఎదురుగుండా ఉన్నది విష్ణువే, ఈ రూపం వెంటబడి మా ఆయన పరువు తీసుకుంటున్నాడేమో అని నవ్వుకుంటోంది, సిగ్గుపడింది. ఆ సమయంలో ఇంకో విచిత్రం తెలిసినట, ఇదే భగవల్లీలంటే, నిందంతీచ అతి విస్మిత, తన సౌందర్యాన్ని తానే తిట్టుకుంది. అంటే నా అందం కంటే అందం బాగుంది కాబట్టిగా నా మొహం చూడమని అడివరిగెడుతున్నాడు చూడు అనుకున్నది. లజ్జ అసూయ సమన్విత, సిగ్గుపడింది, అసూయ కూడా పడింది టండోయ్. ఆ సమయంలో శివుడు ఎవరేమనుకున్నా పట్టించుకోవట్లా, ప్రబలోద్యత్కరిణిన్ కరీన్ దృఢురమింపన్వత్సులీల శివుండు అవలా పోకుము పోకుమీ అన్నచు. ఓ మదించిన ఏనుగు, మగ ఏనుగు ఆడ ఏనుగు వెంటపడ్డట్టుగా అంతటి ఈశ్వరుడు జగన్మోహిని వెంటపడ్డాడు. తీరా ఈయన దగ్గరికి వచ్చేసరికి ఆవిడ అక్కడి నుంచి దూరంగా మాయమైపోయి అక్కడ కనపడేదిట. శివుడు దగ్గరికి రాగానే ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ కనపడేది. శివుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఇంకో చోటకి పోయేది. శివుడు రెండు చేతులు చాచి కౌగిలించుకున్న సమయంలో చేతుల మధ్యలో ఉన్నవాడు అదృశ్యమై మళ్ళీ సెలయేరు దగ్గరికి వెళ్ళేది. అంతలోనే బంతి ఆడేది, అంతలోనే కింద పడిపోయి అబ్బా పడిపోయాను అన్నట్టుగా చూపించేది. తీరా పడిపోయావని కాళ్ళు పట్టుకునే సమయానికి మాయమైపోయి ఇంకో చోటకు తిని అని కిలకిలా నవ్వేది. ఈ విధంగా ముప్పు తిప్పలు పెట్టి అటు ఇటు దొరకకుండా తిప్పేసింది ఆవిడ. చివరికి ఈశ్వరుడు అతి కష్టం మీద వెళ్ళి ఆవిడ గట్టిగా గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆలిలింగ ముహుర్ముహు, పదే పదే గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ వెంటనే ఆ మహానుభావుడు అంతటి ఈశ్వరుడు యొక్క రేతస్సు వీర్యము అక్కడ నేల మీద పడిపోయింది. తద్వీర్యబిందు సంస్పరిశాత్స భూమి తత్ర తత్రచ. ఈశ్వరుడు యొక్క రేతస్సు నేల మీద పడగానే ఆ పడిన స్థలమంతా రజత వెండిగా స్వర్ణ బంగారంగా మారిపోయాయి. అదే తెలుగులో పోతర గారు, ఆ మహాత్ము నిర్మల అమోఘ వీర్యంబు నేల మీద పడిన చోటెల్లా పైడియు వెండి అయ్యే. ఆ మహాత్ముని యొక్క అమోఘమైన రేతస్సు పడిన చోటలో వెండి పైడి బంగారంగా మారిపోయాయి. అప్పుడు ఈశ్వరుడు ఒక్క క్షణం ఆగిపోయి, ఏమి విచిత్రం ఇది, అమోఘమైనటువంటి శక్తి కలిగిన వాణ్ణి నేను, కామాన్ని జయించిన వాణ్ణి, కానీ నా మనస్సు చెలించింది ఏమిటి, ఈ సుందరిని చూచి ఎందుకు వెంటబడ్డాను, ఇది విష్ణుమాయ అని కనిపెట్టి శ్రీమన్నారాయణ ఇక చాలు చాలించు నీ లీల అన్నాడు. అంటూ ఉండగానే ఈ అమోఘమైన ఈశ్వరుడి యొక్క రేతస్సు నేల మీద పడిన దాంట్లోంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. తతస్సముత్తితో దేవో మహాశాస్త మహాబల, అతడే మహాశాస్త, శాస్త అని పిలువబడ్డాడు. మహాబలశాలి, యావజ్జీవితం బ్రహ్మచారిగా బతికిన వాడు ఆయన. దాన్నే మన వాళ్ళు అయ్యప్ప అని పిలుస్తారు. ఇప్పుడు మహాశాస్త అంటే ఇదన్నమాట. 75వ శ్లోకంలో చెప్పారు బ్రహ్మాండ పురాణంలో. ఈ ఘట్టం జరిగిన ప్రాంతమే ఇదిగో కేరళలో మలయాళ ప్రాంతంలో ఉన్నది. ఈ బ్రహ్మాండ పురాణంలో అయ్యప్పని పేరు ఎత్తరు, ఎందుకంటే అది మలయాళం పేరు. కానీ సంస్కృతంలో మహాశాస్త అని ఉంటుంది, శాస్తారం ప్రణమామ్యహం అని కూడా అన్నారు. ఈ శాస్త్ర శబ్దం శంకరుడికి తెలుసు కాబట్టి శంకరుడు ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ ప్రతిష్ఠించాడు. ప్రత్యేకంగా అయ్యప్ప అనే పేరు ఎందుకు ఉండదంటే, ఇప్పుడు ఉదాహరణకి చెప్పన, గోదాదేవి అని ఉంటుందండి సంస్కృతంలో. తమిళం వాళ్ళు ఆండాళ్ళని పేరు పెట్టుకున్నారు వాళ్ళ భాషలో, కాబట్టి వాళ్ళు ఆండాళ్ళు అన్నారు కదా. ఆండాళ్ళు అనే శబ్దం ఎక్కడా లేదు కదా పురాణాల్లో, కాబట్టి ఆండాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అనకూడదు. ఆవిడ గోదా, ప్రాంతీయ భాషల్లో పేర్లు మారిపోతాయి. లక్ష్మణ శబ్దం హిందీ వాళ్ళు లఖనవు అంటారు, లఖను అన్నాను దాన్ని వాళ్ళు, అవునా. బజరంగ బలి అంటారు వాళ్ళు వజ్రాంగ బలిని. ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసరికి వికృతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. లక్ష్మీ లచ్చి అయిపోయినట్టుగా బహుశా ఈ శాస్త్ర శబ్దం అయ్యప్పగా వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ మొత్తమే దానికి ప్రామాణికం ఒక్క బ్రహ్మాండ పురాణంలో రెండు చోట్ల ఉంది అన్నమాట. మోహిని దేవతని కౌగిలించుకున్న శివుని యొక్క రేతస్సు నుంచి మహాశాస్త మహాబలః సముత్థితః, శాస్త మహాబలవంతుడు ఒక బ్రహ్మచారి పుట్టుకొచ్చాను అంటే శివుడికి తెలియక కాదు. ఒక వ్యక్తి పుట్టాలి, అది కూడా ఒక బ్రహ్మచారి పుట్టాలి, స్త్రీ వల్ల కాకుండా పురుషుడి ద్వారా పుట్టాలి. పుట్టడం కోసం ఇంత నాటకం విష్ణు ద్వారా ఆడించి తాను కూడా వెంటపడ్డట్టు నటించాడు, తద్వారా ఒక పురుషుడికి జన్మనిచ్చాడు. తదనంతరం నీవు తప్ప నా మాయని మరెవరూ గుర్తించలేరు, ఈ విషయం లోకానికి తెలియదు అని వెంటనే విష్ణు ఆయన్ని అభినందించాడు. అభినందిస్తే అభినందించారు కానండి, ఎప్పటికైనా నా భర్త ఒక స్త్రీ రూపంలో ఉన్న విష్ణు వెంటపడ్డాడు అనేది నాకు పరువు తక్కువ. కాబట్టి మీకు కూడా కామము కలిగించిన దుర్మార్గుణ్ణి మీరు తక్షణం శపించండి అన్నది ఆయన భార్య. అప్పుడు శివుడు, నాకు కామం కలగడానికి మూలకారకుడు మన్మథుడు, మన్మథుడు బ్రహ్మ వల్ల పుట్టి ఆ తర్వాత విష్ణువుకి పుత్రుడయ్యాడు, వాడు నా మీద 5 బాణాలు ప్రయోగించాడు. ఈ బాణములు సరిగ్గా మోహిని రూపం విష్ణువు ధరించగానే ప్రయోగించాడు. మా నాన్నగారి వెంట ఈ శివుడు పడతాడా లేడా అని. కాబట్టి శీఘ్ర కాలములో నువ్వు సతీదేవిగా శరీరం విడిచిపెట్టేశాక పార్వతిగా అవతరిస్తావు. అవతరించి అవతరించగానే నేను నీ కోసం తపస్సు చేస్తాను. ఆ కాలంలో నా మీద పూలబాణములు ప్రయోగించిన ఈ మన్మధుడి అంతం చూస్తాను, వాడిని భస్మం చేస్తాను, వాడికి ఇదే నా శాపం అని శివుడు అదృశ్యమైపోయాడు. దాంతో మన్మధుడికి భయం కలిగిందండోయ్, ఎంత పెద్ద పొరపాటు చేశాను, శివుడి మీద బాణాలు వేశాను, ఇదంతా విష్ణుమాయ, కానీ ఇప్పుడేమో శివుడు నన్ను శపించాడు, ఏదో ఒకరోజు నేను శివుడి వల్ల భస్మం అయిపోతానేమో అని భయం పెట్టుకున్నట్టు పాపం. సరే కానున్నది కాక మానదు కదా. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, భండాసురుడు అని ఒక రాక్షసుడు పుట్టాడు అని క్లుప్తంగా ఒక్క ముక్క చెప్పేసి వదిలేశాడు అగస్త్యుడికి హయగ్రీవుడు. ఏమిటయ్యా మధ్యలో ఈ కథ చెబుతావు, శివుడేమో మన్మధుడిని శపించాడంటావు, శాస్త అన్నవాడు పుట్టాడంటావు, శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడన్నావు, విష్ణు వైకుంఠంలో ఉన్నాడన్నావు, మధ్యలో హఠాత్తుగా కొంతకాలం పోయాక భండాసురుడు అనేవాడు ఒకడు పుట్టాడన్నావు. అసలు ఈ భండాసురుడు ఎవడు, శివుడు పెట్టిన శాపం మన్మధునికి తగిలిందా లేదా, ఈ కథ అంతా ఏం తెలియకపోతే నాకు అయోమయమైపోతుంది. కాబట్టి భగవంతుడా, దయతో నాకు సంపూర్ణ కథని వివరించు. కథం భండాసురో జాతః కథం సా త్రిపురాంబికా కథం బభంజ తం సంఖ్యే తత్సర్వం వద విస్తరాత్. ఈ భండాసురుడెవడు, అమ్మవారు వాడిని ఎలా చంపింది, ఈ మన్మధుడు ఏమయ్యాడు, ఈ కథ అంతా వివరంగా చెప్పు నాకు, విని సంతోషిస్తాను. నీవు చెప్పిన ఈ పవిత్ర కథ నా హృదయాన్ని ఆకట్టుకున్నది. అసలు నీ ముఖం నుంచి వస్తున్న ఈ పురాణ కథ ఎంత వింటున్నా తనివి తీరట్లేదు, ఇంకా 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 నీ కథ వినాలని అనిపిస్తుంది. కొంతమంది పురాణం చెబితే విసుగొచ్చి ఎప్పుడు పోదాం అనిపిస్తుంది, కానీ నీవు కథ చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నది. కవిత్వానికి కదిలించే శక్తి ఉంది. అంటే కొంతమంది కవిత్వం చెప్తే కుర్చీలు కదిలి బయటకెళ్ళిపోతాయి, కొంతమంది కవిత్వం కదిలిస్తుందిట, కథ కుర్చీలో కూర్చున్నవాడు బయటకు కదిలిస్తుంది, కానీ కొంతమంది కవిత్వం హృదయాన్ని కదిలిస్తుంది. నీ కథ ఆకట్టుకున్నది నన్ను. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతమూత్రావత్రావమేను పొదలే వంతమాని నీరువట్టో ఆకలియును దూరమయ్యే మనము తొంగలించే. నీ ముఖం ఒక పద్మం, పద్మాకరంలో నుంచి అమృతం వంటి ఒక తేనె కారుతుంది, తామర పువ్వులోంచి ఎప్పుడు తేనె బయటకు వస్తుంది, ఆ తేనె అమృతం లాంటి తేనె. నీ ముఖ పద్మం నుంచి పురాణ కథ అనే తేనె బయటకు వస్తుంది. ఈ పురాణ కథ అనే అమృతం తాగి తాగి మత్తెక్కిపోతున్నాను, ఇంకా తాగాలనిపిస్తున్నది, అనగా నువ్వు చెప్పే కథ ఇంకా వినాలనుకుంటున్నాను. చెప్పు నాకు, ఈ కథ వివరించు, నన్ను అనుగ్రహించు అనగా అప్పుడు హయగ్రీవుడు చెప్పడం మొదలెట్టాడు. పురా దాక్షాయణీం త్యక్త్వా పితుర్యజ్ఞ వినాశనం. పూర్వం దక్షుడు సతీదేవికి చెప్పకుండా శివుడి మీద ద్వేషంతో ఒక యజ్ఞం చేశాడు, దానికి ఒక పెద్ద కథ ఉన్నది. పూర్వం ఇది మన్మధుణ్ణి శివుడు శపించేసిన తర్వాత కైలాసానికి వెళ్ళిపోయాక సతీదేవితో పాటు కైలాసానికి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఒక సభ పెట్టాట. ఆ సభ చాలా గొప్ప సభ. ఆ సభకి శివుడు అధ్యక్షుడు. బ్రహ్మగారు ఏర్పాటు చేసిన సభ కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, ఒక్క విష్ణువు తప్ప అందరూ వచ్చారు. మహారుషులంతా వచ్చారు. భృగువు వచ్చాడు, ఇంకా మరీచి వచ్చాడు, కశ్యపుడు వచ్చాడు, అందరూ వచ్చారు. ఆ కర్ణ దక్షుడు ఆ యజ్ఞానికి వచ్చాడు. దక్షుడు రాగానే ఒక్క శివుడు బ్రహ్మ తప్ప అంతా లేచి వినయంగా నమస్కరించారు. బ్రహ్మగారు అంటే అలాగో దక్షుడికి తండ్రి కదా, ఆయన లేవలేదు. శివుడు సర్వలోకేశ్వరుడు కనుక లేవలేదు. కానీ దక్షుడికి కోపం వచ్చేసింది. బ్రహ్మకి దండం పెట్టాక ఏం చేశాడు, ఈ శివుడు నా అల్లుడు, అల్లుడు మామ వస్తే లేవకుండా గిల్లుడిలా ప్రవర్తిస్తాడా, వీడి నెత్తి మీద చిల్లు పెట్టాలి. ఇతడు పిశాచాలతో తిరుగుతూ ఉంటాడు, శ్మశానవాసి. అందుకే నాకు నా కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదు. ఏం ఉద్యోగం సత్యంగా ఏమైనా సాఫ్ట్వేరా, ఏమి కాదు, రూపాయి జీతం లేదు, తీసుకెళ్ళి శ్మశానంలో నా కూతురుతో కాపురం పెట్టాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు అనుకుంటారండి దక్షుడు, పిచ్చివాడు చాలా వగాడు. అనయంబు యజ్ఞక్రియాలుప్తుండు అశుచి అమంగళవేషుడు భస్మధారి. ఎప్పుడు లుప్తక్రియాకలు పెట్టాడు, వేదాలు చదవడు, యజ్ఞములు చెయ్యడు, మంచి ఆచారం లేదు, విషం తాగుతాడు, అన్ని అవలక్షణాలే. శ్మశానంలో తిరుగుతాడు, రక్తం ఓడుతున్న చర్మం కట్టుకుంటాడు, మెడలో పుర్రెల దండ వేసుకుంటాడు, పాములు ధరిస్తాడు. అమంగళ వేషకారి అయిన ఇతనికి శివుడు అని ఎవడ పేరు ఇచ్చాడో తెలియదు. అందువల్లే నా కుమార్తెని మంచివాడికి ఇచ్చి చేద్దామంటే ఈ బ్రహ్మగారు తిన్నగా ఉండక నీకు శివుడు లాంటి అల్లుడు దొరకడు అంటే ఆయన మాట మీద నమ్మకంతో కాదనలేక మా నాన్న కదా బ్రహ్మ అని ఆయన్ని గౌరవించి నా కూతుర్ని బంగారం లాంటి కూతుర్ని ఈ దుర్మార్గుడికి ఇచ్చాను. చూస్తూ చూస్తూ భక్తి లేని వాడికి మంత్రం ఇచ్చినట్టుగా ఇతనికి ఇచ్చేశాను. ఏ నా అల్లుడు కదా, కొడుకుతో సమానం కదా, మామగారుని తండ్రితో సమానుండి నేను వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించాలా, నమస్కరించలేదు. నమస్కరించకపోతే నమస్కరించకపోయాడు, కనీసం మామా బాగున్నావా అని పలకరించడానికి ఏం సొమ్మోయింది వీడికి. ఈ దుర్మార్గుడిని క్షమించకూడదు, వీడు కోతిముఖం వాడు. ఈతడు ఇంద్రోపేంద్ర పరీవృతుడై యజ్ఞంబున భాగంబునందకుండుగాక అని చెప్పించేశాట. భవిష్యత్తులో ఇతడు ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ మొదలైన వాళ్లతో కలిసి యజ్ఞంలో భాగం పొందకుండా ఉండుగాక అని చెప్పించాడు. దాంతో నందీశ్వరుడు కోపం వచ్చింది. వారి సుంఠా నీకేం తెలుసురా, నువ్వన్నా ఇంద్రుడిని అడుగు చెబుతాడు, ఈ బ్రహ్మను అడుగు చెబుతాడు, ఈ బ్రహ్మగారికి ఐదు తలకాయలుంటే ఓ తలకాయ గిల్లి పారేశాడు రైనా, ఈయన ముందు మీ బ్రహ్మ ఎక్కడ అవుతాడు, ఇంకోటి ఎక్కడ అవుతాడు, అటువంటి వాడు యజ్ఞానికి పనికిరాడంటావా అజ్ఞాని, తొందరలో నీకు గొర్రె ముఖం వచ్చుగాక అన్నాడు. గొర్రెముఖం వచ్చుగాక బస్తముఖో భవన కానీ అక్కడి నుంచి వాళ్ళు లేచారు, వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు చెప్పించుకున్నారు. ఆ కథ క్లుప్తంగా చెబుతాడు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకి అమ్మవారి చరిత్ర ముఖ్యం కనుక. అలా అందరూ శాపాలు పెట్టుకున్నాక శివుడు కిక్కురు మనకుండా అదృశ్యమైపోయాడు అక్కడి నుంచి. ఈ శివుడు యజ్ఞంలో భాగం పొందకూడదు అని చెప్పించాడు కదా దక్షుడు, అందుకని ఆ శాపాన్ని తానే నిలబెట్టడం కోసం అశివం అనే యజ్ఞం చేశాట. దాని పేరే అశివం, అంటే శివుడు లేనిది. శివం అంటే మంగళం, అమంగళ యజ్ఞం అని అర్థం అశివము అంటే. అటువంటి యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞం బాగా చేశాడు, అక్కడికి కసి తీరలేదు. మళ్ళీ రెండో యజ్ఞం తలపెట్టాడు ఈ అజ్ఞాని. రెండవ యజ్ఞం కూడా అశివయాగం అరుద్రయాగం మొదలెట్టాడు. ఈ రెండో యాగానికి ఎంత చెప్పినా శివుడు చెప్పినా వినిపించుకోకుండా పాపం సతీదే వెళ్ళింది. కారణం ఒకటిందిలండి, ఆ యజ్ఞం చాలా కాలం జరిగిందిట, దాదాపు ఒక 10 ఏళ్ళు జరిగింది. ఈ 10 ఏళ్ళు రోజు భోజనాలకి దానికి జనం పెడతారుగా, జనాలకి ఏముంది, భోజనం బాగా పెడితే భలే యజ్ఞం జరిగినట్టు అంటారు అనమాట. ఏదన్నా అన్నిటికీ భోజనమే, ప్రతిష్ట బాగా జరిగిందా అంటే లోపల శివుణ్ణి ఏం పెట్టారు, కింద యంత్రం ఉంది అక్కర్లా, ఏం ప్రతిష్ట అండి. అబ్బాబ్బా వచ్చిన వాడికి పుణుకులు పెట్టారండి, చెణుకులు పెట్టారండి, అంటే ఆయిల్ ఫుడ్ పడేవాళ్ళకిలేండి. అందువల్ల చెప్పచ్చింది అంటే పెసరట్టు ఉప్మాలు పెట్టారండి, ఇడ్లీలు పెట్టారండి, భోజనాలు పెట్టారండి, అవో పులిహార పెట్టారండి, ఏం భోజనాలు అండి, అద్భుతంగా పెట్టారంటారు. ఆ మధ్యన ఒకడు వచ్చాడు, గురువుగారు ఏం పెట్టారండి అని అడిగింది. ఏం పెట్టారంటే ఏం పెట్టారండి, ఏం పెట్టారో అడిగి తెలియదు అనమాట. అంటే పొగటం కూడా చేత కదా వాడికి, ఏం భోజనాలు పెట్టారండి అంటే అది అందులో దెప్పుడా, నిజంగా అది బాగుందా. కాబట్టి మొత్తం మీద అందరూ ఈ భోజనాలు తినడం. తర్వాత ఆ భోజనాలతో పాటు దక్షుడు వచ్చిన వాళ్ళందరికీ మగవాళ్ళకి పంచెలు, ఆ రోజుల్లో పంచెలు కట్టుకునేవారు, ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటున్నారు. నన్ను అడిగారు అవధానంలో ఒక రోజున ప్రశ్న వేశారు, ప్యాంట్ ఏమో మనల్ని పట్టుకుంటుంది కదండి, పంచెను మనం పట్టుకోవాలి నడుస్తున్నప్పుడు పైకి, కాబట్టి మీరు ఇంకా పంచి కట్టుకుంటారేమిటి, ప్యాంటు కట్టుకుని అవధానం చేయకాను ఒక అప్రస్తుత ప్రసంగంలో ఒకడు అడిగాడు. అప్పుడు నేనున్నాను, ప్యాంట్ ఏమో సంసారం, పంచ పరమాత్మ, పరమాత్మని మనం పట్టుకోవాలి, ఈ ప్యాంటు వద్దన్న మనం పట్టుకునే దరిద్రపు సంసారం. బంధాలు, ఇది సంసారం కదా, ఈ బంధం మన గట్టిగా పట్టుకుంటుంది. కానీ పరమాత్మ ఇది, అందుకే జారిపోకుండా మనం పట్టుకోవాలి, పైకి నడుస్తున్నప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు పరమాత్మని పట్టుకోవాలి. పరమాత్మని మనం పట్టుకుంటాం కానీ పరమాత్మ మనం పట్టుకోడు. ఈ ప్యాంటు ఉంది చూశారు, ఇది భయంకరమైన సంసార బంధం. ఇది జీవాత్మ, ఇది మనల్ని వదలదు, ఎన్ని జన్మలెత్తినా వదలదనమాట. చాలా కాలం క్రితం గోదావరికి వరద వచ్చిందిలేండి. ఈ వరదలు వచ్చినప్పుడు అందులో చెట్లు కొట్టుకుపోతూ ఉండేవి. ఈ చెట్లని పల్లె వాళ్ళు ఏం చేసేవారు, ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ చెట్టుకు తాడు కట్టి ఆ తాడు నడుము కట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి ఈ చెట్లు అమ్ముకునేవారు. ఒక్కోసారి గంధం చెట్టు, ఏ టేకు చెట్టు వస్తే రేట్లు వస్తాయి, బాగా డబ్బులు వస్తాయి. అందుకని వాళ్ళు ఈ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయే పెద్ద పెద్ద చెట్లు పట్టుకొస్తారు. ఇప్పుడు కూడా చూడండి, గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా భలే గజయేతగాళ్ళు ఉంటారే అక్కడ పల్లెటూరు వాళ్ళు, వాడు వెళ్ళి ఆ చెట్లు తీసుకొచ్చేస్తారన్నమాట. అదొక సంపద వాళ్ళకి. ఓసారి ఇలాగే గోదావరికి వరద వచ్చింది. ఆ వరదలో చెట్లు కొట్టుకొస్తూ ఉంటే ఈ ఈత కొట్టే వాళ్ళల్లో కొంతమంది వెళ్ళారు నడుముకు తాడు కట్టుకుని. వీళ్ళు ఏం చేస్తారు, నడుముకు తాడు కట్టుకుని ఏం చేస్తారు, ఒక్కసేమో ఆ చెట్టుకు కట్టేసి వీళ్ళు ఒడ్డుకు రాగానే ఈ తాడుతో పాటు చెట్టు కూడా ఒడ్డుకు వస్తుందన్నమాట. తీరా వీడు ఒక ఈతగాడు, గజ ఈతగాడు ఆ గోదావరిలో ఈతకెళ్ళాడు. అక్కడ పెద్ద చెట్టు కనపడింది, ఆ చెట్టుకి తాడు కట్టాడు. ఆ చెట్టు మీద కప్పుకోవడానికి పరికి వచ్చే గొంగళి కనపడింది. వర్షాకాలంలోనూ చలికాలంలోనూ పూర్వం గొంగళ్ళు కప్పుకునేవారు కదా, కంబళి, అలాంటి కంబళి ఒకటి కనపడింది. బలేరా అని వీడేళ్ళ కంబళిని పట్టుకోబోయాడు. అది కింద చూస్తే కంబళి కాదు, ఎలుగుబంటి. ఈ వరదలో కొట్టుకుపోతూ ఆ చెట్టు దొరకగానే చెట్టు మీద కూర్చుంది. వీడికి తెలియక కంబళి అని దగ్గరికి వెళ్తే అది కంబళి కాదు, గెంబళిలో వీడిని గట్టిగా పట్టేసింది, రెండు చేతులతో నొక్కేసింది. బల్లు ఒక పొట్టు అంటారు, ఎలుగుబంటి పట్టిందంటే ఇక విడిపించుకోలేమండో. అది గట్టిగా పట్టుకునేసరికి వీడు ఉక్కిరి విక్కిరిపోయి నీళ్ళలో మునిగిపోవడం మొదలెట్టాడు. అప్పుడు ఈ పక్క ఈతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, ఒరే కంబళి కోసం చచ్చిపోతాం ఏంటో, దాన్ని వదిలేరా బాబు, చెట్టు ఉచ్చుకుని ఒడ్డుకురా అంటే, నేను దాన్ని వదిలేసా, అది నన్ను వదలటం లేదన్నట. ఈ సంసారం అటువంటిది, మనం దాన్ని ఎంత వదిలినా అది మనల్ని వదలదు, వదలదుగా వదలదు అన్నమాట. నాకేం వద్దు, పురాణం విందాం అనుకుంటామా, సరిగ్గా ఆ టైంకే ఫోన్ వస్తుందన్నమాట. అన్నీ చెప్పండి, పక్కన ఎవరికో వాళ్ళు ఫోన్ వస్తుందన్నమాట. ఈ దిక్కుమాల బంధం అది, ఎలుగుబంటి. మనం ఏది మంచి పని చేద్దామన్నా ఇప్పుడు ఈ సంసార బంధం వచ్చి మనల్ని బాగా పట్టి పీడించేస్తుంది. మనం సుఖంగా ఉందాం అనుకుంటే సుఖంగా ఉండనివ్వదు ఈ సంసార బంధం అంటే, ఎలుగుబంటి పట్టినట్టు పట్టేస్తుందన్నమాట. ఈ పురాణం వింటున్నప్పుడు కొంతమందికి భలే వైరాగ్యం వస్తుందండి. అవి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా, గురువు గారు ఇక నాకు సంసారం వద్దండి, నాకు మొగుడు వద్దండి, లేకపోతే పెళ్ళం వద్దండి, ఇల్లు వద్దండి, మీతో వచ్చి పురాణాలు వింటామండి, యాత్రలకు వస్తామండి అంటారు. ఏది ఈ కాసేపు ఒక్కసారి నేను స్వస్తి అనగానే ఇల్లు దులుపుకుని ఇంటికి వెళ్ళాక ఊరికే అంటాం కానీ ఆయనతో మనం ఎక్కడికి వెళ్తామండి, ఆయన పాటలు ఆయన పడతాడు, ఆయన నెలాళ్ళు పురాణం చెప్పుకుంటాడు, మన దారి మందే అంటారు. అంటే ఎలుగుబంట్లో ఈ సంసార బంధం పడుతుందన్నమాట, భల్లోకం పట్టినట్టు పడుతుంది. అందుకని పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని మూడు వైరాగ్యాలు ఉంటాయి. ఈ పురాణం విన్నంతసేపు రేపటి నుంచి గురువుగారు చెప్పినట్టు స్తోత్రాలు చేసేద్దాం, సంసార వ్యామోహం విడిచిపెట్టేద్దాం, తరించిపోదాం అనిపిస్తుంది అన్నమాట. ఏది పురాణం విన్న కాసేపే స్వస్తి అన్నాన పక్కవాడు తోపు తోసేసి పరిగెత్తుకొచ్చి పండు అని పండులు హక్కుని వెళ్ళిపోతారు. ఇంక ఇంటికి వెళ్ళాక అన్నీ మర్చిపోతారు. హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళి హాయిగా చపాతీలు పూరీలు శుక్రవారం పూరీ కూర తింటారు. అయ్యా మళ్ళీ పురాణం లేదు, పద్మాకర్ గారు గుర్తుకురారు. పురాణం విన్నంతసేపు ఉండే ఆ వైరాగ్యం హాలు దాటగానే మర్చిపోతాంట. ఆ తదనంతరం రెండోది ప్రసూతి వైరాగ్యం. ప్రసవ వేద పొందినటువంటి స్త్రీ, అమ్మ బాబోయ్ ఈ గర్భం ధరించటం, పిల్లల్ని కలడం నరకం బాబు, ఇంక మళ్ళీ సంతానం పొందకూడదు అనుకుంటుందిట. బొత్తిగా ఒక పిల్లలతో ఏం సరిపెట్టామండి అని మళ్ళీ రెండోసారి రెడీ. ఈ ప్రసూతి వైరాగ్యం అయిపోయాక మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ సంతానం పొందడానికి సిద్ధపడుతూనే ఉంటారు. వాళ్ళను చూచిన వాళ్ళు కూడా, కొత్తగా పెళ్లి కూతుళ్ళు కూడా, వాళ్ళల్లాగా మాకు కూడా పిల్లలు పుడితే బాగుండి అనుకుంటారు తప్ప వద్దని ఎవరు అనుకోరు. అందువల్ల ప్రసూతి వైరాగ్యం కూడా పురుడు వచ్చిన కాసేపే తప్ప తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంకా శ్మశాన వైరాగ్యం, ఎవడన్నా చచ్చిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి వాడు తగలబడుతుంటే కళ్ళారా చూసినప్పుడు ఇంతేనండి దిక్కుమాల శరీరం అంతే, వాడన్నా పోక తప్పదండి అలా కాలిపోవాలి. పాపవాడు సంపత్ నగర్లో 6 ఇళ్ళు కట్టాడు, కానీ ఏం లాభం, ఇప్పుడు 6 అడుగులు ఇల్లు సరిపోయింది వీడికి. ఏ పరుపు మీద దజ్జగా పడుకునేవాడండి బాబు, వేసవకాలం వస్తే ఎండకు తట్టుకోలేకపోతున్నానండి వాడు, ఇప్పుడు ఇవేమో వేడి వేడి నిప్పులో కాలిపోతున్నాడు. నిజం కదండి, బయటికి వెడితే గాడుపు గాడుపు అంటున్నావా, అప్పుడు ఏ గాడుపు అనరే, నెత్తి దగ్గర కొరు పెట్టినప్పుడు అలా అలా కాలిపోతాడు. కానీ వేడి నా బాడీ అనేవాడు ఒక్కడు ఉండడు. ఆ అని ఈ విధంగా ప్రతివాడు ఈ చచ్చిపోయిన వాడిని చూచి శ్మశానంలో కాలిపోతున్నప్పుడు ఎన్నెన్నంటారో, చిచ్చి ఇంకా ఈ శరీరం అంటే అసహ్యం పుట్టేసింది రే, అప్పటి నుంచి నాకు ఈ శరీరం వ్యామోహం పోయింది, గురువుగారు పురాణం విని తరించిపోతానంటాడా, శ్మశానం జట్టిరాగానే కాఫీ ఇస్తావా అంటాడు, మర్చిపోతాడు మళ్ళీ మన కళ్ళ ముందు ఎన్ని చూసాం ఇలాగా, ఆ కాసేపే వైరాగ్యం, ఎవడి బతుకనే ఇంతేనండి అంటాడు, కానీ మళ్ళీ మర్నాడు ఇంతేనండి వాడు బతుకు, కిష్ కిషన్ లెక్కెడతాడు, పొరపాటు రూపాయి పక్కవాడిగేవాడు, అందుకని దీన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు. ఇటువంటి భయంకరమైనటువంటి వైరాగ్యములు ఈ చరాచర జగత్తులో చాలా ఉన్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రతివాడికి ఏంటంటే ఈ భోజనాలు ఈ శుభాలు ఈ మాయ వీటిలో పడిపోతూ ఉంటారు కదా. ఈ యజ్ఞానికి వచ్చిన వాళ్ళకి పంచెలు కండువాలు నగలు ఇవన్నీ ఇస్తూ ఉంటే అవన్నీ పుచ్చుకొని ఒకనాడు ఆకాశ మార్గంలో వెడుతూ వెడుతూ ఉన్నారట కొంతమంది దేవతలు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, దక్షిడి యజ్ఞం అద్భుతం, భోజనాలు బాగున్నాయి, వచ్చిన వారందరికీ వస్త్రాలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, అబ్బో నా గొలుసు బాగుంది, నా ఉంగరం బాగుంది, నా బొంగరం బాగుంది అని పొగుడుకోవడం మొదలెట్టారు. అది సతీదేవి విన్నది. మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడికి వెళ్ళడం ఏమిటమ్మా, ఆ మాత్రం నీకు తెలియదా, మీ నాన్నగారు దక్ష ప్రజాపతి దక్షారామ ప్రాంతంలో అపూర్వ యజ్ఞం చేశాడు, అటువంటి యాగం ఈ ప్రపంచంలో మరెవరూ చేయలేరు, కన్న కూతురు వయ్యుండి కన్న తండ్రి చేసిన యజ్ఞం గురించి తెలియపోవడం ఏమిటి, ఇన్విటేషన్ రాలేదా లేక వాట్సాప్ చూసుకోలేదా అన్నారు. అప్పుడు ఆవిడ నాకు నిజంగా తెలియదని భర్త దగ్గరికి వెళ్ళి, స్వామి ఏమిటి అన్యాయం అంటే నా మీద కసి కొద్ది వాడు యజ్ఞం చేస్తున్నాడు, అందుకే నన్ను పిలవలేదు, ఈ యాగం పేరే అరుద్ర యాగం, అనగా మా నాన్నగారు ఒకవేళ కోపగించి నీవు లేకుండా యజ్ఞం చేస్తున్నాడు అనుకుందాం, అంత మాత్రం చేతే మనం మాత్రం కోపగిస్తామా, పెద్దలు కోపగిస్తే చిన్నలు కోపగిస్తారా, మా నాన్నగారు యజ్ఞం చూడడానికి మన ఇద్దరం వెడదాము అనగా వెర్రిదానా, అతడికి మహాద్వేషం నేనంటే ఇప్పుడు అతని మనస్సు మారిపోయింది, ఇప్పుడు వెడితే మనం అవమానం పాలవుతాం, ఎంతెందుకు నువ్వు అక్కడికి వెడితే కనీసం నిన్ను ఎవరూ పలకరించరు, పలకరించకపోతే నువ్వు శరీరం విడిచిపెడతావు, అసలే సుకుమారివి, నీకేమో కొంచెం సున్నితమైన మనస్సు, సున్నితమైన మనస్సు కలిగిన వాళ్ళు అవమానం తట్టుకోలేరు అనగా, మా నాన్నగారికి అలాంటి ద్వేషం ఉండదు, చిన్న కూతురు అయిన నేనంటే ఆయనకి ఇష్టం అండి అంది మళ్ళీ ఆవిడ. అలా ద్వేషం ఆయనకి ఎందుకు ఉంటుంది అని అమాయకంగా అడిగిందిట అమ్మవారు. అమాయకంగా ఎందుకు అడిగిందంటే భవిష్యత్తు ఎలా జరగాలో ఆవిడకి తెలుసు కనుక. అప్పుడు ఆయన ఉన్నాడు, నిరహంకార నిరస్త పాప సుజనా నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామిల్చి అశక్తులై మనములం దందహ్యమానేంద్రియాతురులై ఊరక మచ్చగిల్తురు మహాత్ముండీశ్వరుడైన ఆ హరితో బద్ధ విరోధము దొడరు దైత్యశ్రేణి చందంబునన్. కొందరుంటారు వారికి అహంకారం ఉండదు, అందుకని నిరహంకార అహంకారము లేనివాళ్ళు, నిరస్త పాప అసలు పాపమే ఎరగని వాళ్ళు, అహంకారము ఉండదు పాపము చెయ్యరు, అందుకని ప్రజలు వాళ్ళని సుజనులు అంటారు. వాళ్ళకి కీర్తి వచ్చింది అప్పుడు, వాడు పుణ్యాత్ముడండి, అహంకారం ఎరగని వాడు, అందుకని జనం ఏమంటారు మహాత్ముడు అని పొగిడారు. అతనికి కీర్తి పెరిగింది, ఇది పక్క వాళ్ళకు కోపం కలిగించింది, అందరూ వాణ్ణే పొగుడుతున్నారు, వాణ్ణే మహాత్ముడు పుణ్యాత్ముడు అంటున్నారు, ఈ కీర్తి నాకెందుకు రాలేదు అని ఒక దుర్మార్గుడు వాడి మీద కోపం పెంచుకున్నట్ట. కోపం అంటే పెంచుకున్నాడు కానీ వాడికి కీర్తి రావట్లేదు, ఎందుకని ఎంత కోపగించినా వాడి యొక్క సత్తా వీడికి లేదు కదా. ఇప్పుడు నేను పురాణం చెప్పినట్టు ఇంకోటి చెప్పాలంటే వాడికి ఎంతో శక్తి కావాలి, కాబట్టి అవతల వాడి మీద ద్వేషం పెట్టుకుంటే ఉపయోగం ఉంది, ఎవడి అదృష్టం వాడిది, ఎవరి ప్రవృత్తి వారిది, వాడిలాగా నేను పురాణం చెప్పాలి నా కీర్తి రావాలి అంటే నీకు రాకపోవచ్చు, అందుకని వీడిని పడగొడతావా, వీడి మీద ద్వేషం పెంచుకుంటావా, పెంచుకుంటే నష్టం. అలాగే మహాత్ముల కీర్తిని పొందలేని దుర్మార్గులు ఏం చేస్తారు, వాడి మీద అభాండం వేసి వాడిని ఏదో రకంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు, కడుపులో కొత్త కొత్త ఉడికిపోతారు వాళ్ళు, మనములం దందహ్యమానేంద్రియాతురులై లోపల లోపల కాలిపోతారట, వాడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. పాపం ఒక ఆయన బాగా ఉపన్యాసం చెప్పేవాడండి, పుష్కరాల్లో ఆయన మీద ఎంత దండయాత్ర చేశారు అంటే కుళ్ళు ఆయనకున్న కీర్తి వాళ్ళకి రాలేదు, అందుకని ఆయన మీద ఓ నోటుకొచ్చినట్టు తిట్టడం, అందులో వెంటుక ముక్క లేని వాళ్ళు కొందరు వలే తిట్టేస్తారు నోటుకొచ్చినట్టుగా, కసి ఆ కసితో ఏం చేయగలుగుతారు వాళ్ళు, ఊరక మత్సగింతురు కారణం లేకుండా మాత్సర్యం వహించి శత్రుత్వం వహిస్తారు. మహాత్ముడు ఈశ్వరుడైన హరితో రాక్షసులకి విరోధం ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆ గొప్పతనం వాళ్ళకి లేదు, అందుకని ఆయన పడకూడదామని చూశారు అంతే. మహాత్ముండి ఈశ్వరుండైన హరితో బద్ధ విరోధముందడరు దైత్యశ్రేణి చందంబున. రాక్షసులు అనవసరంగా విష్ణువుతో తగాదా పడినట్టే మహాత్ములతో నీచులు తగాదా పడతారు మీ నాన్న అటువంటి వాడంటే వినిపించుకోకుండా యజ్ఞానికి వెళ్ళింది, యజ్ఞంలో అవమానం పాలయ్యింది, శరీరం విడిచిపెట్టేసింది. పితుర్యజ్ఞ వినాశనం. అప్పుడు ఆ యజ్ఞంలో నాశనం అయిపోగానే ఆవిడ శరీరాన్ని భుజం మీద వేసుకుని శివుడు ఉన్మాది అయి తిరిగాడు. ఆ తర్వాత యజ్ఞము నాశనం అయిపోయింది అనుకోండి, దక్షయాగం. ఈ శరీరం శివుడి భుజం మీద ఉన్నంత వరకు శివుడికి ఉన్మాదం తగ్గదు కదా అని దేవతలంతా విష్ణువు దగ్గర మొరపెడితే విష్ణువు బాణములతో ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టేశాడు. విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణయి. విష్ణు వెంటనే అక్కడికి వచ్చి శారంగం అనే కోదండం ఎక్కుపెట్టి బాణములతో ముక్కలు ముక్కలుగా కొట్టి అమ్మవారి శరీరం అంతా నేల మీద పడేలా చేశాడు. నేల మీద ఆ ముక్కలు పడి 108 శక్తిపీఠాలు అయ్యాయన్నమాట. తదనంతర కథా విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.